ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 18 మోక్షయోగం, ఇందులో 9వ శ్లోకం గురించి చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యం శ్రీల ప్రభుపాదులు వారి ద్వారా. ఓ అర్జున, ఎవరు ఏదైనా కార్యమును నిర్దిష్ట ధర్మమని చేయుచు భౌతిక సంపర్కమును ఫలాశక్తిని త్యజించురో వారి త్యాగము సాత్వికమని చెప్పబడును. దీనికి భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, నిర్దిష్ట ధర్మములు ఇట్టి మానసిక ప్రవృత్తితో చేయబడవలను. ఎవరైనానో ఫలాపేక్ష లేకుండా పనిచేయవలను. వారు పనికి సంబంధించిన గుణములతో సంబంధము లేక ఉండవలను. కృష్ణ చైతన్యముతో కర్మాగారమున పనిచేయవాడు ఆ కర్మాగారం యొక్క పనితో కాని అందరి కార్మికులతో కాని సంబంధం కలిగి ఉండడు. అతడు కృష్ణుని కొరకు మాత్రమే పనిచేయను. అతడు ఫలమును కృష్ణునికే అర్పించినప్పుడు ఆధ్యాత్మికముగా పనిచేయుచున్నవాడు అగును. ఓం అజ్ఞానతిమిరాంధస్యా జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేనా తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురాం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసిది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాళం పంగుం లంగాయతి గిరీం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, ఎవరు ఏదైనా కార్యమును నిర్దిష్ట ధర్మముని చేయుచు భౌతిక సంపర్కమును సర్వఫల ఆసక్తిని త్యజింతురో వారి త్యాగము సాత్వికమని చెప్పబడును. ఇక్కడ ఈ యొక్క భగవద్గీత ఈ భాగంలో మనకి త్యాగం గురించి చెప్తున్నారు. త్యాగం అనేటువంటిది ఏమిటి, త్యాగాన్ని ఎలా చేయాలి, ఆ త్యాగం అనేటువంటిది ఈ మూడు గుణాల్లో ఎలా చేస్తూ ఉంటారు, అంటే తమోగుణంలో కొంతమంది త్యాగం ఎలా చేస్తూ ఉంటారు, రజోగుణంలో ఉండేటువంటి వారు త్యాగాన్ని ఎలా చేస్తూ ఉంటారు, సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు త్యాగాన్ని ఎలా చేస్తూ ఉంటారు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ముందు శ్లోకాల్లో కృష్ణుడు ఏమంటున్నాడు, నిర్దిష్ట కర్మలను ఎప్పుడూ విడవరాదు, భ్రాంతిచే ఎవరైనా దానిని విడిచినచో ఆ త్యాగము తమోగుణమునకు సంబంధించిందిగా చెప్పబడును. అంటే తమోగుణానికి సంబంధించినటువంటి త్యాగం ఏమిటో ఇక్కడ చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ యొక్క తమ తమ నిర్దిష్టమైనటువంటి కర్మలు, నిర్దిష్ట కర్మలు అనంటే మన యొక్క గుణాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కొన్ని కర్మలు మనకి సరైనటువంటి మార్గంలో నడిపిస్తాయి. ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగసహ అంటే నాలుగు రకాలైనటువంటి వర్ణాలు ఆశ్రమాలు ఉన్నాయి, వాటిలో మనకి ఏ గుణం ఉంటుందో దాని ప్రకారంగా మనకి కర్మలు అనేటువంటి మనం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి బ్రాహ్మణుడు కొన్ని రకాలైనటువంటి కర్మలు చేయాల్సి వస్తుంది, క్షత్రియుడు కొన్ని రకాలైనటువంటి కర్మలు చేయాల్సి వస్తుంది, వైశ్యుడు కొన్ని రకాలైనటువంటి కర్మలు చేయాల్సి వస్తుంది. వీటిని ఏమంటారు అనంటే నిర్దిష్టమైనటువంటి కర్మలు అని అంటారు. ఈ నిర్దిష్టమైనటువంటి కర్మలు చేసేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆ కర్మలు చేసేటప్పుడు సత్వగుణంలో ఉండేటువంటి వాడు ఈ యొక్క నిర్దిష్ట కర్మలు చేసేటప్పుడు వాటిని ఎలా చేస్తాడు, రజోగుణంలో ఉండేటప్పుడు వాటిని ఎలా చేస్తాడు, తమోగుణంలో ఉండేటువంటి వాడు ఎలా చేస్తాడు. తమోగుణంలో ఉండేటువంటి వాడు ఏం చేస్తాడంటే మొత్తం కర్మల్నే వదిలిపెట్టేస్తాడంట. ఇక్కడేమంటున్నారు 7వ శ్లోకంలో, నిర్దిష్ట కర్మలను ఎప్పుడూ విడవరాదు. అంటే మన యొక్క నిర్దిష్ట కర్మలు, మన యొక్క గుణాన్ని బట్టి మనకు వచ్చేటువంటి కర్మలను మనం ఎప్పుడు కూడా విడవకూడదు. ఒకవేళ దాన్ని భ్రాంతితే ఎవరైనా వాణిని విడిచినచో ఆ త్యాగము తమో గుణములకు సంబంధించిన త్యాగముగా చెప్పబడును. ఇక రజోగుణానికి సంబంధించినటువంటి త్యాగం ఏమిటి? దుఃఖకరము కాని శరీరమునకు అసౌకర్యము కలుగునని భయముతో ఎవరైనా నిర్దిష్ట కర్మలను విడిచినచో అతడు దానిని తమో రజోగుణముతో త్యాగం అనొచ్చినట్లు అగును. కష్టం శరీరానికి కష్టం కలుగుతుందే అని చెప్పేసి కొంతమంది ఆ కర్మల్ని త్యాగం చేస్తారండి. ఉదాహరణకి ప్రభుపాదులు వారు రాస్తారు 2వ అధ్యాయంలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం తీక్షస్వ భారత. దీనికి ప్రభుపాదులు వారు పర్పట్ రాస్తారు, దీనికి భాష్యం రాశారు. ఇప్పుడు శీతాకాలంలో మనకి చలి ఎక్కువగా ఉంటుంది, అలాగే వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మాఘమాసం అంటారు. మాఘమాసమేనా? చలికాలంలో మాఘమాసమే కదా వస్తుంది. చలికాలంలో పొద్దున్న లేవడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది అందరికీ. అందుకే దుప్పటి అంతా కూడా పెట్టేసి పడుకుంటుంటారు. 8 గంటల దాకా 9 గంటల దాకా ఎవరూ లేవరు. కానీ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు పొద్దున్నే 3 గంటలకు లేవాలి. అది శీతాకాలం అయినా వేసవికాలం అయినా వర్షాకాలం అయినా ఏ కాలమైనప్పటికీ కూడాను మన యొక్క కర్మల్లో మార్పు రాకూడదు. మన నిర్దిష్టమైనటువంటి కర్మల్లో మార్పు రాకూడదు. మరి అదే శీతాకాలంలో కాస్త చలిగా ఉంటుంది, పొద్దున్న పొద్దున్నే స్నానం చేస్తే జలుబు వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేమే అని కొంతమంది బద్దకిస్తూ 8 గంటలకి 9 గంటలకు లేస్తే అది దేని కింద వస్తుందంట? ఈ యొక్క దుఃఖకరమని శరీరంలో అసౌకర్యము కలుగునని ఈ యొక్క నిర్దిష్ట కర్మల్ని విడిచినట్టు కింద వస్తుందన్నమాట. కాబట్టి శాస్త్రం ఏమంటుంది? ఇది రజోగుణంలో చేసినటువంటి కర్మ. అదే సత్వగుణంలో చేసినటువంటి కర్మ అని అంటే అది శీతాకాలమైనా వేసవికాలమైనా. ప్రభుపాదుల వారు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. మాతాజీస్ వాళ్ళు వంటగదిలోకి వెళ్ళాలి. వంటగదిలో అనంటే ఏసీగా ఉండదు కదా వంటగది. వంటగది అనంటే వేడిగా ఉంటుంది. మరి వేసవి కాలంలో వంటగది ఇంకా మండిపోతూ ఉంటుంది, అందులోకి హైదరాబాద్లో ఇంకా మండిపోతూ ఉంటుంది. టెంపరేచర్ 40 డిగ్రీలు 44 డిగ్రీలు ఉంటే ఇంకా దాంతోపాటు ఇక్కడ పొయ్యి మండుతూ ఉందనుకోండి, ఇంకా మండిపోతుంది. మరి మాతాజీస్ భర్తల దగ్గరికి వెళ్ళి వేసవి కాలం వచ్చేసిందండి, ఈ 4 నెలలు కూడా మన భోజనం ఇంట్లో వండడానికి వీల్లేదు, నేను వెళ్ళలేను వంటగదికి, హోటల్ నుంచి తీసుకురండి అనడం మంచిది కాదు అని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు వేసవికాలమైనా శీతాకాలంలో వెళ్తారు బాగా. శీతాకాలం అంటే బాగా చలేస్తుంది బయట, ఇక్కడైతే వంటగది చాలా బాగా ఉంటుంది, ఆనందంగా హాయిగా ఉంటుంది. కాబట్టి ఏమేమి వంటకాలు చేయాలండి అని అడుగుతారు. సో ఇక్కడ మనకు శాస్త్రం ఏముంటుంది? పాలనా క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం శరీరానికి అసౌకర్యం కలుగుతుందని చెప్పేసి కొన్ని కర్మల్ని మనం చేయడం మానేస్తే అది రజోగుణం కింద వస్తుంది. సత్వగుణంలో చేసేటువంటి వాళ్ళు క్లైమాటిక్ కండిషన్, వాతావరణ పరిస్థితులు ఏమున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాల్ని వాళ్ళు నెరవేర్చి తీరుతారు. వాళ్ళు సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఆ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు వాళ్ళ యొక్క భావం ఎలా ఉంటుంది, గుణం ఎలా ఉంటుందంట? వాళ్ళు ఫలాన్ని ఆపేక్షించరు, ప్రతిఫలాన్ని ఆపేక్షించి దాన్ని చేయరంట. ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చేయటువంటి కర్మ మామూలుదా? అది చాలా కష్టమే. మనందరం కూడా చేస్తుంది ఏమిటి అని అంటే ప్రతిఫలాన్ని ఆపేక్షించే చేస్తున్నాం. టెంపుల్కి వెళ్తున్నాం ప్రతిఫలాన్ని ఆపేక్షించే, ఆఫీస్కి వెళ్తున్నాం ప్రతిఫలాన్ని ఆపేక్షించే, మనం చేసే ప్రతి డీలింగ్లోనూ కూడాను మనం ప్రతిఫలం ఆశించకుండా మనం చేయటం లేదు. కానీ సత్వగుణంలో ఎవరైనా ఉండాలి అనుకుంటే వాడు మొట్టమొదటి ఈ క్వాలిటీని తీసుకొచ్చుకోవాలి. ఏమిటది? ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా. ఇది ఎలా అండి? చాలా కష్టమే. ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చేయడం చాలా కష్టమే. ఎవరైతే కృష్ణ భక్తిలోకి వస్తారో వాళ్ళకి ఇది నల్లేరు మీద నడకైపోతుంది, చాలా సులభంగా చేయగలుగుతారు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే ఏదైతే ఫలం వస్తుందో ఆ ఫలాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేయమన్నారు? కృష్ణుడికి ఇచ్చేయమన్నారు. ఇంకా అది ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చేసినట్టే లెక్క. మరి అది మాకు సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. ఎవరైతే తమ గురువుకి ఎవరైతే డెడికేట్ అవుతారో, తమ జీవితాన్ని గురువుకి ఎవరైతే అంకితం చేస్తారో, కృష్ణుడికి అంకితం చేస్తారో, గురువు ద్వారా కృష్ణుడికి ఎవరైతే జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ సాధ్యం. భగవద్గీతలో ఉండే ప్రతి పని కూడా, భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి సూచన కూడా మనం పాటించగలం. అంతేగాని సగం ఇటు పాటిద్దాం సగం అటు పాటిద్దాం అంటే కుదరదు. కొంతమంది ఏం చేస్తారనంటే మనకి ఏది కావాలో అది తీసుకుంటాం భగవద్గీతలో, మనకి ఏదైతే వద్దనుకుంటామో అది వద్దనుకుంటాం, ఇది కష్టం కాబట్టి ఇది వద్దు, అది సులభం కాబట్టి ఇది తీసుకుందామని అనుకుంటాం. భగవద్గీతలో ఏమని చెప్పారు, మందిరానికి వెళ్లి భగవంతుడికి పత్రం పుష్పం ఫలం తోయాం చేయమన్నారు. రోజు మందిరానికి వద్దాం లేకపోతే వారానికి ఒకసారి మందిరానికి వద్దాం. ఎలాగో పత్రం పుష్పం ఫలం తోయమన్నారు కాబట్టి ఒక పువ్వు పడేస్తే మనకు నష్టం లేదు, ఒక పువ్వేమో భగవంతుడికి తీసుకొచ్చేద్దాం, దానివల్ల లక్షలు లక్షలు మనం అడగొచ్చు కృష్ణుడి నుంచి, బాగుంది. కానీ అది ఒక్కటే చెప్పలేదే, చాలా విషయాలు చెప్పారే. సో కాబట్టి ప్రభుపాదులు వారు దీనికి ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఏమిటంటే దీని ఏమంటారంటే అర్ధ కుకుట న్యాయం అని చెప్పేసి అంటారు. అర్ధ కుకుట న్యాయం అని అంటే ఒక ఆయన దగ్గర కోడి పెట్టుందంట, రోజు కోడి పెట్ట ఒక గుడ్డుని ఇస్తుంది. సో ఈ ఆశ్రమం ఏమనుకున్నాడు, అరే ఈ కోడి పెట్ట రోజు గుడ్డునిస్తుంది, దీని యొక్క పొట్టలో ఎన్ని గుడ్లు ఉన్నాయో, ఈ గుడ్డు రావాలంటే రోజు దీనికి నేను మేత పెట్టాల్సి వస్తుంది, అనవసరంగా డబ్బు దండుగా, దీంట్లో ఒక పార్టీ ఉపయోగపడుతుంది నాకు, వెనక పార్ట్ ముందు పార్ట్ నుంచి ఇది నా యొక్క డబ్బు తినేస్తుంది మేత రూపంలో అని చెప్పి ఒక కత్తి తీసుకుని తలకాయ కోసేసాడంట. ఏమవుతుందండి కోడి పెట్ట ఏమవుతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడు గుడ్డు లేదు కోడి లేదు రెండూ లేవు. సో ఈ రకంగా మనం ఏం చేస్తూ ఉంటామనంటే భగవద్గీతలో మనకేది కావాలో అది తీసుకుంటాం, మనకేది కష్టం అనిపిస్తుందో అది వదిలేస్తాం. ఫలాన్ని ఆశించకుండా చేయాలి, అమ్మో ఇది నా వల్ల సాధ్యం కాదే. సో ఈ రకంగా ఇంకో దగ్గర ఏం చెప్తాడు కృష్ణుడు, నీ యొక్క కర్మలు చేయు అన్నాడు. దాన్ని చాలా మనకి అనుగుణంగా మనం దాన్ని ఉపయోగించుకుంటాం. చూస్తారు కదండి భగవద్గీతలో చెప్తున్నారు కర్మలు చేయమన్నారు, మరి నువ్వేం కర్మలు చేస్తున్నావు. మాకు ఒక కబేళా ఉందండి, కబేళా అంటే తెలుసు కదా, మాంసం షాప్. మాంసం షాప్ నేను రోజు చాలా టెన్షన్గా టైంకి వెళ్ళిపోతానండి మాంసం కొట్టడానికి. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు, తప్పు కదా, భగవద్గీతలో చెప్పాడు కదా కృష్ణుడు కర్మలు చేయమని, నా కర్మ ఇది నేను చేస్తున్నాను. దొంగ అంటాడు, వాడొస్తాడు, వాడేమంటాడు, రోజు నైట్ డ్యూటీ అండి నాది అని అంటాడు. అరే ఎందుక ఎలా చేస్తున్నావు అంటే కృష్ణుడే చెప్పాడు కదండి భగవద్గీతలో ఏమని, నీ ధర్మం నువ్వు చేయు, నా ధర్మం దొంగతనం కాబట్టి నేను ఇది చేస్తున్నాను. సో ఈ రకంగా మనం ఏం చేస్తూ ఉంటామనంటే మనకి అనుగుణంగా ఈ యొక్క కృష్ణుడు చెప్పినటువంటి సూచనల్ని మనం మలుచుకుంటాం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఇలా చేయడానికి కాదు, నువ్వు భగవద్గీతను అర్థం చేసుకోవాలనంటే డైరెక్ట్ గా నీకు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవడానికి కాదు, ఎవరి ద్వారా అర్థం చేసుకోవాలి, గురుముఖంగా అర్థం చేసుకోవాలి, గురువు చెప్పినట్టుగా చేయాలి. గురువుకి నీ యొక్క మనస్తత్వం బాగా తెలుసు, నేను ఎక్కడ పట్టాలో తెలుసు, నేను ఎక్కడ విడవాలో తెలుసు. కాబట్టి గురువు మనకి మన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనకి ఎలాంటి కర్మలు ఇవ్వాలో గురువు అలాంటి కర్మల్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి గురువు ఆ కర్మలు మనకి ఇచ్చారు కాబట్టి ఆ కర్మల్ని మనం ఎలా చేయాలి, ఆ ఫలితాన్ని ఆపేక్షించకుండా ఆ ఫలితాన్ని కూడా ఎవరికి ఇచ్చేసేయాలి, గురువుకి ఇచ్చేయాలి. ఎవరైతే మనకు ఆ కర్మలు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసేయాలి. మరి మనందరికీ డౌటు, నేను చేసిన పని అంతటికీ కూడాను ఎంత డబ్బు వస్తే అంత గురువుకి దారి పోసేస్తే మరి నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ సంగతి ఏంటి, నా మెయింటెనెన్స్ సంగతి ఏంటి అని అంటే మనకి డౌట్. గురువు అంటే మనకి మన గురించి ఆలోచించడానికి అనుకుంటాం, గురువు అంటే మన గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు, మనకేం కావాలో ఆలోచిస్తాడు, మన యొక్క శరీరానికి ఏం కావాలి, మన ఫ్యామిలీకి ఏం కావాలి, మనకి ఆధ్యాత్మికంగా ఎలా మీదకి తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా గురువు ఆలోచిస్తాడు. అంటే ఒకవేళ మనం మనం సంపాదించినంత గురువుకి దానం ఇచ్చినా ఆయన తిరిగి మళ్ళీ మనకిస్తాడు, నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఎంత ఉంచుకో, ఎమర్జెన్సీస్కి ఎంత ఉంచుకో, కృష్ణ ప్రచారానికి ఎంత ఉంచుకో అని చెప్పి ఆయన మనకి ఇస్తాడు. మనకి నమ్మకం లేదు,
ఒకవేళ ఇవ్వకపోతే.
ఇది ఎలాంటి బుద్ధి అని అంటే కృష్ణుడికి భోగం అర్పిస్తూ ఉంటాం, బెల్ల కొట్టి భోగం అర్పిస్తూ ఉంటాం, కృష్ణ తిను 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 అని, కానీ లోన భయం ఒకవేళ తినేస్తే నాకేం వెనక్కి వస్తుంది అని. అంటే మనం అర్పించేటప్పుడే మనకు బుద్ధి ఏం లేదు అని అంటే కృష్ణుడు ఒకవేళ తినేస్తే నా పరిస్థితి ఏమిటి, అలాంటి అర్పించడం ఒక అర్పించడమే కాదు. కాబట్టి నమ్మకం ఉండాలి మనకి, ఏమిటి, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, అన్ని పరిస్థితుల్లో కూడా కృష్ణుడు రక్షిస్తాడు, అన్ని సందర్భాల్లో కూడా నాకు కృష్ణ నుంచి రక్షణ లభిస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని పాటించగలుగుతారు. లేదనంటే మామూలుగా మన జీవితం ఎలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. రోజు పొద్దున పగల నుంచి రాత్రి దాకా అనవసరంగా ఖర్చు చేసేస్తూ ఉంటాం, ఒక రోజు రోజు వెళ్ళిపోతూ ఉంటుంది, అలా చివరికి మృత్యు వస్తుంది అంతే. కాబట్టి శాస్త్రం ఏమంటుంది, నమ్మకం ఏర్పడాలి కృష్ణుడి మీద. కృష్ణుడు ఏమంటున్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనము పొందడు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడే. కాబట్టి ఆ నమ్మకం మన కృష్ణుడి మీద ఉండాలి. పురాణాల్లోని మహాభారతంలోని ఎన్నో భాగవతంలో కూడా ఎన్నో సందర్భాల్లో కృష్ణుడు తన భక్తుల్ని రక్షించడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ నమ్మకం మనందరికీ కూడా ఉండాలి. అప్పుడే దాన్ని ఏమంటారు, కృష్ణ భక్తిలో ఉన్నట్టు. భగవంతుడి మీద నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కృష్ణ భక్తిలో ఉన్నట్టు లెక్క. కలియుగంలో భగవంతుడి మీద నమ్మకం కలగాలి అనంటే భగవంతుడిని ఎప్పుడు కూడా స్మరణ చేసుకోవాలి. ఏ రకంగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ రకంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు భగవద్గీత భాగవతాలను కనుక రెగ్యులర్ గా వింటూ ఉంటే మనకి నమ్మకం ఏర్పడుతుంది భగవంతుడి మీద. భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడూ కూడాను విడనాడడు, ఎప్పుడు కూడా తన భక్తుల్ని ఆయన రక్షిస్తాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సూచనలు మనం పాటించగలుగుతాం. ఆయన ఇచ్చినటువంటి ఇక్కడ సూచన ఏమిటి, సత్వగుణంలో ఏ రకంగా త్యాగం చేయాలంటున్నాడు ఆయన. సత్వగుణంలో ఉండేటువంటి వాడు, ఓ అర్జున, ఎవరు ఏదైనా కార్యమును నిర్దిష్ట ధర్మముని చేయుచు భౌతిక సంపర్కమును సర్వ ఫలాసక్తిని త్యజింతురో వారి త్యాగం సాత్వికమని చెప్పబడును. కష్టమైనా నష్టమైనా నా డ్యూటీ కాబట్టి నేను చేయాలి అనేటువంటి భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. ఇందాకలు మనం ఉపయోగించిన ఎగ్జాంపుల్సే. ఏమిటది, శీతాకాలమైనా వేసవకాలమైనా నేను 3 గంటలకు లేవాలి కాబట్టి లేవాలి, ధర్మం కాబట్టి లేవాలి, ఇది సత్వగుణం. వేసవకాలమైనా శీతాకాలమైనా వంటగదిలోకి వెళ్ళి నేను వంట చేయాలి, అది మాతాజీ యొక్క ధర్మం, అది చేయాలి, అది సత్వగుణం. సో ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క శారీరకమైనటువంటి అసౌకర్యాన్ని పట్టించుకోకుండా ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తూ ఉంటారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా అది ఎలా చేయాలి, ఫలాన్ని ఆపేక్షించకుండా చేయాలి, ఫలాపేక్ష లేకుండా. దీనికి ఉదాహరణగా ప్రభుపాదులు వారు ఎంతో మందిని ఆయన ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఆయన ఎంగేజ్ చేయడం జరిగింది. వాళ్ళు చూడడానికి వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తున్నారు అని అంటే భయానకమైనటువంటి కర్మలు చేస్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, మరికొంతమంది ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది హోటల్లో శుభ్రం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో 1965 ఆ సమయంలో ప్రభుపాదులు వారు న్యూయార్క్ నగరానికి వెళ్లి ఈ యొక్క ఇస్కాన్ స్థాపించినప్పుడు డబ్బు వచ్చేది కాదు. ఒక టెంపుల్ రన్ అవ్వాలి అని అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అందులోకి అక్కడ ఇండియన్స్ లాగా ఎవరు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఎవరు డొనేషన్లు ఇవ్వరు. ఇండియాలో అని అంటే కనీసం దానం ఇచ్చేసేటువంటి గుణం ఉంది, కానీ అమెరికాలో ఎక్కడ ఎవరు దానం ఇవ్వరు. మరి వాళ్ళు దానం ఇవ్వకుండా ఈ యొక్క సండే ఫీస్ట్ అంతా కూడా నడపాలి అనంటే, రోజు భక్తులకి ప్రసాదాలు పంచిపెట్టాలి అనంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు. కాబట్టి ప్రభుపాదులు వారు ఏం చేశారు, తన దగ్గర ఉండేటువంటి కొంతమంది డిసైపుల్స్, తన శిష్యుల్ని కొంతమందిని ఉద్యోగాల్లో పెట్టారు. పాపం వీళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉద్యోగాలు చేసి ఆ వచ్చే డబ్బుని తమ గురువు గారికి ఇచ్చేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బుతో వీళ్ళు సండే ఫీస్ట్ లేకపోతే రోజున్న ప్రసాదం వండి పెట్టేవారు అనమాట. అంత కష్టంతో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు. అందులో ఒక భక్తుడున్నారు, ఆయన పేరు జయానంద ప్రభు. జయానంద ప్రభు ఆయన రోజు ట్యాక్సీ నడిపేటువంటి వాడు. ట్యాక్సీ నడపడం అంటే ఏదో పెద్ద ఆఫీసర్ జాబ్ కాదు, మనం చూస్తూనే ఉన్నాం ట్యాక్సీ నడిపేవాడు అంటే పెద్ద ఉద్యోగం కాదు అది. కానీ ట్యాక్సీ నడిపేవాడు జనరల్ గా ఏ బుద్ధిలో ఉంటాడు, ఏ గుణంలో ఉంటాడు అని అంటే రజోగుణంలోను లేదా తమో గుణంలో ఉంటాడు. కానీ జయానంద ప్రభు ట్యాక్సీ నడిపేటప్పుడు మాత్రం ఆయన సత్వగుణం కంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతికి ఆయన దివ్యమైనటువంటి గుణంలో ఉన్నాడు ఆయన. కారణం, దాన్ని ఫలాన్ని ఆపేక్షించకుండా కేవలం తన గురువుని సంతోషింపు చేయడం కోసం చేశాడు కాబట్టి. మరికొంతమందిని ప్రభుపాదులు వారి ఫ్యాక్టరీకి పంపించారు. ఫ్యాక్టరీలో ఎంత పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి. ఒక డివోటీ నాకు చెప్తూ ఉన్నాడు, ఫ్యాక్టరీలో అంటే నరకం ఇంకా బెటర్. ఫ్యాక్టరీలో నట్లు బోల్ట్లు బిగించాలి, పెద్ద పెద్ద మోటార్ శబ్దాలు వస్తూ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాడు ఎలాంటి గుణం ఉంటే తప్పు చేయలేడు అంటే తమో గుణములు ఉంటే తప్పు చేయలేడు వాడు. కోల్ మైన్లో పనిచేస్తారనుకోండి ఎవరైనా, కోల్ మైన్లో ఎలాంటి వాడు పనిచేయగలడు? వాడికి చీకటి ఎప్పుడు అలవాటు పడిపోతుంది, ఉక్క పోస్తుంది. ఉక్క పోయడం అంటే వాడికి అసలు చాలా మామూలు విషయం. మనకైతే ఫ్యాన్ లేకపోతే ఉండలేము, వాడు ఫ్యాన్ ఉంటే ఉండలేడు బహుశా వాడు, ఎందుకంటే కోల్ మైన్స్లో పనిచేస్తున్నాడు కాబట్టి. సో కష్టం ఉంటుంది, తమో గుణంలో ఉంటే తప్ప అలాంటి పనులు చేయలేరు. ఉదాహరణకు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ డ్రైనేజ్ పనులు చేసేటువంటి వాళ్ళు, డ్రైనేజ్ పనులు చేసేటువంటి వాడు ఏ గుణంలో ఉంటే తప్ప వాడు చేయలేడు దాన్ని? తమో గుణంలో ఉండి తీరాలి వాడు, లేకపోతే ఆ వాసన వాడు ఎలా భరించగలుగుతాడు? కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, శుభ్రంగా తాగేస్తారు, తాగేసి మొత్తం దిగిపోతారు లోన, అలాంటి పనులు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణుడికి అలాంటివి ఇస్తే వాడు పీక తీసేసుకుంటాడు, కానీ అలాంటి పని వాడు చేయలేడు. కారణం వాడు ఉండేటువంటి గుణాలు వేరు వేరు. బ్రాహ్మణులు ఉండేటువంటి గుణం సత్వగుణం, ఇలాంటి పనులు చేసేటువంటి వాడు తమో గుణంలో ఉండాలి. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, కృష్ణుడు ఏమంటున్నాడు, కృష్ణుడి కోసం ఆ పని కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే భక్తి వస్తుంది మనకి. కృష్ణుడి కోసం ఫలాంది చేస్తాను ఫలాంది చేయను అని చెప్పడానికి వీల్లేదు, కృష్ణుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. అదే కృష్ణ చైతన్యం అంటే. మళ్ళీ దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని మళ్ళీ మనం తీసుకోవడానికి కాదు. కొంతమంది ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఎలాంటి పనులు? ఈ డ్రైనేజీలకు దిగే పనులన్నీ చేస్తుంటారు, కానీ పని చేసే ముందే ముందు డబ్బులు మాట్లాడేసుకుంటారు వాళ్ళు. సార్ ఇది చాలా కష్టం సార్, మీకు కూడా తెలుసు కాబట్టి ఒక్కొక్క డ్రైనేజీలోకి వెళ్ళాలనంటే, ఒక పిట్ నుంచి నేను బయటకు తీయాలంటే 500 కావాలి అని అంటాడు. గుర్తించేయు దేవుడి కోసం అని అంటే పిచ్చెక్కిందండి అలా అంటున్నారు అని అంటాడు. అంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం, కానీ ఫలితాన్ని మాత్రం మనం కావాలనుకునే మనం కర్మల్ని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా కర్మలు చేస్తూ ఉంటారంటే, ఫలితాన్ని ఆపేక్షించకుండా ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ రోజుల్లో ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఆటో నడిపి, కారు నడిపి, హోటల్లో పనిచేసి ఆ రోజుల్లో కనుక డొనేషన్స్ తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఇంత పెద్ద మందిరాలు వచ్చిండేవి కాదు, ప్రపంచంలో 600-500 మందిరాలు కట్టబడి ఉండేవి కాదు. అంటే వాళ్ళు త్యాగం చేశారు, కానీ ఆ త్యాగం ఎలాంటి స్టేటస్ త్యాగం? అది సాత్విక త్యాగము. రాజసికంతోనో లేకపోతే తామసికంగానో వాళ్ళు త్యాగం చేయలేరు. కృష్ణుడి కోసం, కృష్ణుడి యొక్క సంతోషం కోసం, తమ గురువు యొక్క సంతోషం కోసం చేసినటువంటి త్యాగం కాబట్టి అది సాత్విక త్యాగం అని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. సో ఈ రకంగా ఎవరైతే సాత్విక త్యాగాన్ని చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నతి స్థితికి చేరుకుంటారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడాను త్యాగం చేసి తీరాలి. త్యాగం చేయకుండా ఎవరు కూడాను జీవితాన్ని గడపలేరు. ఏ మనమందరం కూడా త్యాగం చేయట్లేదా? భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి అని అంటే అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వకపోతే రోజు గొడవే. కాబట్టి కొన్నిసార్లు భార్య కోసం భర్త త్యాగం చేస్తాడు, భర్త కోసం భార్య త్యాగం చేస్తుంది. సో త్యాగం చేయడం అనేటువంటిది ఏం పెద్ద విషయం కాదు. త్యాగం చేయడం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. జీవితంలో ప్రతిరోజు మనం త్యాగం ఏదో రకంగా చేస్తూ ఉన్నాం. సిటీ బస్సులో వెళ్ళాలంటే త్యాగం చేయట్లేదా మనం? ఏం త్యాగం చేస్తున్నాం? సుఖాన్ని త్యాగం చేస్తున్నాం, అంతే కదా. ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా, కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి కదా. కాబట్టి ఆ డబ్బుల కోసం మనం ఏం చేస్తాం? సిటీ బస్సులో ఒకటి మీద ఒకటి ఎక్కి కిక్కిరుసుకుంటూ వెళ్ళండి, సిటీ బస్సులో ఎక్కుతాం. అంటే త్యాగం చేస్తున్నామా లేదా? ఉద్యోగం ఎక్కడో ఉంది మనకి, ఆ ఉద్యోగం కోసం 2 ప్రయాణం చేయాలనుకోండి, త్యాగం చేస్తున్నట్టే లెక్క లేదా? త్యాగం చేస్తున్నాం. సో ప్రభుపాదుల వారు ఏమంటారు, త్యాగం నువ్వు చేసి తీరాలి. ఆ చేసే త్యాగం ఏదో కృష్ణుడి కోసం కనుక చేస్తే నీకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది, మూర్ఖంగా ఇంద్రియ తృప్తి కోసం కనుక త్యాగం చేస్తే నరకం లభిస్తుంది. త్యాగం అయితే ఎలాగో తప్పించుకోలేవు. అంటే అసౌకర్యాన్ని పొందడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ప్రతి ఒక్కరం కూడా రోజు మనం అసౌకర్యాన్ని పొందుతూ ఉన్నాం, రోజు ప్రతి క్షణం కూడా అసౌకర్యాన్ని పొందుతూ ఉన్నాం. మనం ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, వాళ్ళకి గాలి తగ్గట్లేదు కాబట్టి ఏమనిపిస్తుంది, అరే ఫ్యాన్ ఎక్కడుంటే బాగున్ను, కానీ అన్ని దగ్గర ఫ్యాన్ పెట్టలేం కదా. మరి కొంతమంది ఫ్యాన్ కింద కూర్చున్నారు, వాళ్ళకేమనిపిస్తుంది, గాలి ఎక్కువైపోయింది అనిపిస్తుంది. సో ప్రతి క్షణం కూడాను అసౌకర్యం అనేటువంటిది మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆ అసౌకర్యాన్ని ఏమన్నారు, తపస్సు అన్నారు. ఆ అసౌకర్యాన్ని కనుక మనం వాలంటీర్గా తీసుకుంటే దాన్ని ఏమన్నారు, తపస్సు అన్నారు. సో తపస్సు అనేటువంటిది కృష్ణుడి యొక్క సంతోషం కోసం చేస్తే అది కృష్ణ భక్తి అవుతుంది. అదే తపస్సుని మన ఇంద్రియ భోగం కోసం కనుక చేసినట్లయితే దాన్నేమంటారు? తాపత్రయం అంటారు. దాన్నేమంటారు? తాపత్రయం. విన్నారా తాపత్రయం అనేటువంటి పేరు? కొన్నిసార్లు మనం కొంతమందిని అంటూ ఉంటాం, బా ఎంత తాపత్రయం వీడికి. ఇంత తాపత్రయం అని అంటే ఏదైనా లెక్క చేయడు వీడు, అది పొందడానికి ఏదైనా ఎన్ని కష్టాలైనాను పొందడానికి సిద్ధమే. చాలా తాపత్రయం వీడికి. అసలు నిజంగా తాపత్రయం అంటే శాస్త్రంలో సరైనటువంటి అర్థం మనకు తెలియదు. శాస్త్రంలో సరైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. తాప అనంటే కష్టం, తాప అంటే దుఃఖము అని అర్థం. తాపము, తాపము అనంటే దుఃఖము. త్రయము, త్రయము అనంటే మూడు రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయంట. ఈ ప్రపంచంలో మనందరం కూడా మూడు రకాలైనటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఆ మూడు రకాలైనటువంటి దుఃఖాలనే ఏమన్నారు? సింపుల్ గా తాపత్రయం అని చెప్పేసి అన్నారు. ఒకటి, మొదటి రకమైనటువంటి దుఃఖం ఏదంట? అది మన శరీరం వల్ల కలిగేటువంటి దుఃఖం. ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక అనంటే మన శరీరం వల్ల కలిగేటువంటి దుఃఖం. కొంతమందికి ఏమో శరీరం లావుగా ఉంటుంది, మరికొంతమంది శరీరం చాలా పల్సుగా ఉంటుంది. లావుగా ఉండేటువంటి వాడు ఏమో పల్సుగా అవ్వాలనుకుంటాడు, పల్సుగా ఉండేటువంటి వాడు లావుగా అవ్వాలనుకుంటాడు. అవునా కదా? కొంతమందికి ఒక ఫుడ్ పడుతుంది, ఇంకో మందికి ఇంకో ఫుడ్ పడదు. సో ఈ రకంగా ఈ శరీరం ఎన్నో రకాలైనటువంటి కష్టాలను మనకి, దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శరీరం వల్ల వచ్చేటువంటి దుఃఖాలను ఏమన్నారు? ఆధ్యాత్మిక క్లేశ అన్నారు. ఇక రెండవ రకమైనటువంటిది ఏమిటి? ఆది భౌతిక క్లేశ. ఆది భౌతిక అంటే ఇతర జీవరాశుల నుంచి మనకు కలిగేటువంటి బాధలు. మనకి వేరే జీవరాశుల నుంచి ఏమైనా బాధలు కలుగుతున్నాయా లేదా? ఉదాహరణకి ఎవరైనా మనకు వేరే జీవరాశులు బాధలు కలిగిస్తున్నారా? ఉదాహరణకి దోమలు ఫస్ట్ వచ్చేస్తాయి. చికెన్ గున్యా, చికెన్ గున్యా, చికెన్ గున్యా అంటే ఏమిటి? ఆది భౌతిక క్లేశము. ఒక్క దోమ వచ్చి కుడుతుంది కానీ మూడు నెలలు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పోవు. చూసారా? ఇది ఆది భౌతిక క్లేశము అంటారు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక క్లేశ. ఇక మూడవ రకమైనటువంటి క్లేశం ఏది? ఆది దైవిక క్లేశం. ఆది దైవిక క్లేశం అంటే మన చేతుల్లో ఉండేటువంటిది కాదు. అది పెద్ద పెద్ద భూకంపాలు వస్తూ ఉంటాయి, లేదా సునామీలు అనేటువంటి వస్తూ ఉంటాయి, బాంబులు పేల్చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి క్లేశాలు కలుగుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ ఏమంటారు? ఆది దైవిక క్లేశ. సో ఈ మూడింటిని కూడా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలను మూడింటిని కూడా ఒక కేటగిరీలో పెట్టేశారు. ఆ కేటగిరీని ఏమన్నారు? తాపత్రయ. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవితాన్ని గడపాలి అని అంటే ఈ తాపత్రయాన్ని భరించాల్సిందే. మరి కృష్ణ ఏమంటున్నాడు? ఏదైతే తాపత్రయ పడుతున్నావో అది నా కోసం పడచ్చు కదా. తాపత్రయం అయితే ఎలాగూ పడాలి, మరి అదే నా కోసం పడితే ఏమవుతుంది? నువ్వు వైకుంఠాన్ని పొందుతావు. మరి నీకోసం ఎలా తాపత్రయపడాలో చెప్పు కృష్ణ అని మనం ప్రశ్న వేయచ్చు కృష్ణుడికి. కృష్ణుడి కోసం తాపత్రయపడడం చాలా సులభం, ఈ మిగిలిన వాళ్ళ కోసం తాపత్రయపడడం చాలా కష్టం. మన బాస్కి మనం ప్లీజ్ చేద్దామని చెప్పేసి, వాడిని సంతోషపడద్దామని చెప్పేసి కొద్దిగా మంచి పని చేస్తాం అనుకోండి, ఆఫీసులో బాగా వర్క్ చేస్తాం అనుకోండి, వాడికి అర్థమైపోతుంది వీడు బాగా వర్క్ చేస్తారు కాబట్టి ఇంకొక 10% వర్క్ పెంచేద్దాం అంటాడు. మార్కెటింగ్ చేస్తున్నారు, సంవత్సరానికి లేదా నెలకి ఒక టార్గెట్ పెడతారు, 60,000 రూపాయలు సేల్ చేయాలి అని అంటాడు. వీడు 60,000 కాదు 70,000 రూపాయలు సేల్ చేస్తాడు, ఎందుకంటే బాస్ నుంచి ఇంప్రెషన్ కొట్టేద్దామని. నెక్స్ట్ వాడికి ఏం టార్గెట్ ఇస్తారు? 1,00,000 రూపీస్ టార్గెట్ ఇస్తారు. అవునా కదా? మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ భౌతికవాదుల్ని సంతోషించే బదులుగా కృష్ణుడిని సంతోషించడం చాలా ఈజీ. కృష్ణుడు ఎవరండి ఉన్నారు అలాంటి వాళ్ళు? నువ్వు నీరిచ్చినా కూడా నేను సంతోషపడతాను. మన భార్య బిడ్డలు అలా ఊరుకుంటారా? రోజు నీరు తాగవే అని చెప్పేసి ఇచ్చారనుకోండి భార్యకి, మొహం మీద కొట్టేస్తున్నాను. కృష్ణుడు అలాంటి వాడు కాదు. కృష్ణ ఏమంటున్నాడు? నీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు నాయన, రోజు ఈ మాత్రం నీరిచ్చినా కూడా చాలు. పత్రం పుష్పం ఫలం తోయాం యోమే భక్త్యా ప్రయోచ్యతి. భక్తితో ఒక పుష్పాన్ని ఇచ్చినా, ఫలాన్ని ఇచ్చినా, లేదా పత్రాన్ని, ఆకునిచ్చినా, మూడు లేవండి నా దగ్గర, నీటినిచ్చినా కూడా తీసుకుంటానయ్యా అన్నాడు కృష్ణుడు. చూసారా ఎవరండి అంత దయామయులు? మన దగ్గర నుంచి మనం మనల్ని కష్టపెట్టకుండా ఆయనేమో చాలా సంతోషపడిపోతాడంట. ఇంకా కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఏమన్నాడు, నువ్వు కృష్ణనామ జపం చేస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ మాత్రం జపం చేస్తే ఆయనకు ఆనందం కలుగుతుందంట. మనం జపం చేస్తే వేరే వాళ్ళకి ఎవరికైనా ఆనందం కలుగుతుందా? లేదే. నాకేమి ఇస్తావు? డబ్బులు కావాలి వాళ్ళకి, లేకపోతే సుఖం కావాలి, అంతేగాని కృష్ణనామ జపం చేస్తే కృష్ణ ఆనందపడతాడంట. కృష్ణ భక్తులకి సేవ చేసినట్లయితే కృష్ణ ఆనందపడతాడు. అంటే కృష్ణుణ్ణి ఆనందింపచేయడం చాలా సులభం, భౌతికవాదుల్ని ఆనందింపచేయడం చాలా కష్టం. పాపం మనం ఫ్యామిలీ లైఫ్లో ఎంతో పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడతాం, ఏదో రకమైన డబ్బు సంపాదిస్తాం, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాం, చివరికి చావు వస్తుంది. చావు వచ్చిన తర్వాత, మనం చచ్చిపోయిన తర్వాత భార్య ఏడుస్తుంది, ఎందుకు వెళ్ళిపోయారో నాయనో, ఎందుకు వెళ్ళిపోయారో నాయనో. ఆమె ఎందుకు ఏడుస్తుందంట? వీడు వెళ్ళిపోయాడని కాదు, ఉంచి ఎంత మిగల్చలేదని ఏడుస్తుంది ఆమె. తగినంత డబ్బు ఉంచలేదని ఆమె ఏడుస్తుంది. వీడు వెళ్ళిపోతే పోనీ, కనీసం డబ్బు నాకు ఉంచాల్సింది కదా, నేను నా పిల్లలు జాగ్రత్తగా ఉండడానికి, 10 లక్షలైనా ఉంచకుండా పోయాడే అని ఏడుస్తుందంట. అంటే పాపం ఎంత చాకరీ చేసి 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 చివరికి భార్యా పిల్లల్ని కూడా మనం సంతోష పెట్టలేమే. కాబట్టి భౌతిక కర్మ అని అంటే అనవసరమైనటువంటి, ఊరిక మనకి కష్టం తప్పితే సుఖం అనేటువంటిది ఏమి లేదు భౌతిక కర్మ. కాబట్టి భౌతిక కర్మని దేంతో పోల్చారు అని అంటే, గుర్రం ముందుకెళ్తూ ఉంటుంది లోడ్ లాక్కుంటూ. కాబట్టి ఈ భౌతిక కర్మల్ని పవర్గతో పోల్చారు. పవర్గ, పవర్గ అంటే పా ఫ బా భ మ, పా అంటే పరిశ్రమ. ఎద్దులా కష్టపడాలి రోజు, గాడిదలా కాదు, ఎద్దులా కాదు, ఎద్దు మంచిది, గాడిదలా కష్టపడాలి. గాడిదకి ఎద్దుకి తేడా ఉంది. గాడిద బుద్ధి లేనిది, ఎద్దుకి బుద్ధి ఉంది. గాడిదలా కష్టపడాలి, పొద్దునుంచి సాయంత్రం దాకా గాడిదలా కష్టపడాలి, పా పరిశ్రమ చేయాలి. కొన్నిసార్లు మనం చూస్తుంటాం గుర్రబగ్గి ఎక్కినటువంటి వాళ్ళు, కాస్త గుర్రబగ్గి ముందుకెళ్లేసరికి చల్ చల్ అంటూ ఉంటే ఆ గుర్రం మూతి నుంచి ఏమొస్తుంది, ఏమొస్తుంది, సొన వస్తుంది, తెల్లంటి సొన వస్తుంది, అంటే అలిసిపోయి అది ఫోమ్, ఫోమ్ అంటారు, నురుగు, నురుగు వస్తుంది దాన్ని. మనకు కూడా నురుగు ఇంకొక రకంగా వస్తుంది మనకి, మనం పరిశ్రమ చేసి 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 చెమటలు వచ్చేస్తాయి మనకి, ఇంటికొచ్చి మొత్తం వాలిపోతాం హా అని. సో దీని ఏమన్నారు, ఫెనా ఫెనా అన్నారు, పాప. పోనీ ఇదేమన్నా మిగులుస్తుందా అంటే బ్యా బా, పాప బా, బా అంటే బ్యర్థ, బ్యర్థ, బ్యర్థ అనంటే ఉపయోగం లేనటువంటిది. ఎందుకనంటే ఎంత కష్టపడినా ఎప్పుడూ చీవట్లే. ఇంట్లో పిల్లలు సుఖంగా ఉండరు, భార్య సుఖంగా ఉండరు. ఎంత ఇచ్చినా కూడా ఇంకా దేవాలి ఇంకా దేవాలని అంటారు, కానీ ఇంకా చాలు కష్టింది చాలు అని అన్నారు. పాపం ఒక ఆయన కుయ్యోమరు అంటూ ఉన్నాడు నాకు, అయ్యా నాకు 58 ఏళ్ళు వచ్చాయి, అయినప్పటికీ కూడా నా భార్య ఇంకా సంపాదించమని దాన్ని చంపేస్తుంది. పోనీ ఏమైనా డబ్బు లేదా అని అంటే బోల్డంత డబ్బు ఉంది, కప్పి పుట్టుకున్న కప్పి పుట్టినంత డబ్బు ఉంది. ఈ యొక్క ఇది జూబ్లీస్లో పెద్ద ఫ్లాట్ ఉంది, కోట్ల రూపాయల ఫ్లాట్ ఉంది, ఇంకా దానికి ఏం కావాలి, అయినా కూడా నన్ను చంపేస్తుంది అని అంటే. పాపం 58 ఏళ్ళు, 50 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి యాక్చువల్గా మనిషి. ఆయన కూడాను ఆమె అతన్ని చాలా వ్యధ పెడుతూ ఉంది, అంటే పాప బా బ్యర్థ, ఎంత కష్టం పనిచేసినా కూడాను ఉపయోగం లేదు. పోనీ ఇంత కష్టం పనిచేస్తూ ఉంటే రోజు రోజుకి ఏదో ఒక భయం, భా పాప బా భా, భా అంటే భయ. పోనీ ఏమైనా ఆనందంగా పనిచేయగలుగుతున్నామంటే భయం, టెంపుల్కి వచ్చినా భయం, ఎవడెక్కడ బాంబు వేసేస్తాడని. జన్మాష్టమి కుసూరుమంటూ వచ్చారు వాళ్ళు, వీళ్ళు వచ్చి బాంబులు వేసేసారు, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. ఏ వ్యాన్ గుద్దేస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ట్రైన్లో వెళ్దామని చక్కగా వాళ్ళు వెళ్ళారు వాళ్ళు బాంబేలో, టప 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 బాంబులు పేలిపోయినాయి, 200 మంది టపా ఫినిష్ చచ్చిపోయారు. అంటే సెక్యూరిటీ ఏమీ లేదు ఈ ప్రపంచంలో, ఎవరు ఎలా ఎప్పుడు ఎలా చచ్చిపోతారో తెలియదు. పా ఫా బా భ, ఇంకా ఫైనల్ గా వచ్చేది ఏంటి, మా, మా అంటే మృత్యు. సో పా నుంచి మా వరకు ఉండేటువంటి దీన్ని పవర్గము అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో చేసే ప్రతి పని కూడా ఈ నాలుగు ఈ యొక్క వర్గంలో కింద వస్తుంది, పవర్గం కింద వస్తుంది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది మనకి, భగవద్గీత భాగవతంలో ఏం చెప్తున్నారంటే ధర్మం అంటే ఎలాంటిదై ఉండాలంటే నిన్ను పవర్గంలో ఇంకా బంధించేసేటువంటిది కాదు, పవర్గం నుంచి బయటకు తీసుకొచ్చేదై ఉండాలి. ధర్మస్య హి అపవర్గస్య, అంటే నీ యొక్క పవర్గ సైకిల్ నుంచి బయటకు తీసుకొచ్చేటది ధర్మం అయి ఉండాలి. అలాంటి ధర్మాన్ని మనం పాటించాలి. ధర్మస్య హి అపవర్గస్య నార్థాతో యోపకల్పతే ధర్మస్యైకాంతస్య. అంటే మనం ఈ కృష్ణ చైతన్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఈ యొక్క పాప భావాల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది. ఏ రకంగా మనల్ని బయటకు తీసుకొస్తుంది? ఏదైతే కష్టం మనం పడుతున్నామో అదే కష్టాన్ని ఎవరికి చేసినట్లయితే, కృష్ణుడి కనుక చేసినట్లయితే, కృష్ణుడి యొక్క ఆనందం కోసం చేసినట్లయితే మనం పవర్గం నుంచి బయటపడిపోతాం అన్నమాట. సవై పుంశో పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకీ అప్రతిహత ఇయాత్మ సుప్రసీదతి. పరధర్మం అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ధర్మం ఏమిటి అనేది చెప్తున్నారు ఇక్కడ శ్రీమద్ భాగవతంలో. ఏమిటది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ధర్మము? యతో భక్తిర్ అధోక్షజే. అధోక్షజే అనంటే ఆకి అక్షకి, ఆకి అక్షతో ఎవరినైతే బంధించలేము అంటే భౌతికమైనటువంటి లాంగ్వేజ్ తో ఎవరైతే మనం తెలుసుకోలేమో అలాంటి అధోక్షజుడైనటువంటి కృష్ణుణ్ణి ఎవరైతే సేవ చేస్తారో, భక్తియుక్తమైనటువంటి సేవ చేస్తారో, యతో భక్తి రథోక్షజే, అది కూడా ఎలా చేయాలి? అహైతుకీయ ప్రతిహత, ఏదో మనం చేసేటువంటి భక్తి కాదు, మనం చేసే భక్తి అంతా సెంటిమెంటల్ భక్తి. సెంటిమెంటల్ భక్తి అనంటే మనం టెంపుల్కి వస్తాం, ఫలాంది ఇస్తాం, ఫలాంది కోరుకుంటాం, లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందంటే మళ్ళీ టెంపుల్కి రావడం మానేస్తాం, వర్షం పడితే మానేస్తాం టెంపుల్కి రావడం, క్రికెట్ మ్యాచ్ వస్తే టెంపుల్కి రావడం మానేస్తాం, లేకపోతే చుట్టాలు వచ్చారని మనం టెంపుల్ రావడం మానేస్తాం. టెంపుల్ రాకుండా ఉండాలి అని అంటే ఎన్నో రకాల కారణాలు మనకుంటాయి. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏమంటున్నారు, కృష్ణ భక్తి ఎలా చేయాలనంట? అహైతుకి, అహైతుకి అనంటే దానికి మధ్య దానికి ఆపేవాళ్ళు ఎవరు ఉండకూడదు, అలా చేయాలి. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం కృష్ణ భక్తి చేసే రకంగా మనం ఉండాలి. అది నిజమైనటువంటి కృష్ణ భక్తి. అహైతుకి అప్రతిహత అంటే వేరే ఒక ఆసక్తితో, అంటే ఒక ఫలితాన్ని ఆశించి మనం చేయకుండా, లేదా మన కండిషన్స్ మనకి శారీరకంగా మనకి కండిషన్స్ నప్పట్లేదనో మనం మానేయకూడదు కృష్ణ భక్తి. అలాంటి దాన్ని ఏమన్నారు, నిజమైనటువంటి కృష్ణ భక్తి, శుద్ధ కృష్ణ భక్తి అన్నారు. అదేం చేస్తుంది మనల్ని, అలాంటి ధర్మం మనం ఏం చేస్తుందండి, పవర్గ అపవర్గస్య ధర్మస్య హి అపవర్గస్య, అంటే ఈ పాప బాబాల నుంచి మనం ఇందాకలు అనుకునేటువంటి పరిశ్రమ, ఫేన, వ్యర్థ, భయ మృత్యుల నుంచి మనల్ని బయటకు తీస్తుంది. అంటే కృష్ణ భక్తి చాలా సీరియస్ గా మనందరం కూడా చేయాలి. కృష్ణ భక్తి సీరియస్ గా చేయాలంటే ఫస్ట్ కృష్ణ భక్తుల యొక్క సాంగత్య అని మనం తీసుకోవాలి. కృష్ణ భక్తులు అంటే ఏదో పనికి మాలినటువంటి వాడు కాదు, ఏదో పని లేక ఇక్కడ చెప్తూ ఉండేటువంటి వాడు కాదు. కృష్ణ భక్తులు కేవలం కృష్ణుణ్ణి సంతోషింపజేయడం కోసం కృష్ణుడు స్వయంగా పంపించినటువంటి వాళ్ళు కృష్ణ భక్తులు. ఎలాంటి వారు? ప్రభుపాదు లాంటి వారు. ప్రభుపాదు లాంటి వారికి 70 ఏళ్లప్పుడు అమెరికా వెళ్లాల్సిన పని ఏమిటి, వార్డులో 35 రోజులు ప్రయాణం చేయాల్సినటువంటి పని ఏమిటి, సీసిక్నెస్ అని అంటే సముద్రం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి రోగం వస్తుంది, ఆ రోగాన్ని ఆయన పొందాల్సినటువంటి బాధ ఏమిటి ఆయనకి, మూడు హార్ట్ అటాక్లు తెప్పించుకోవాల్సిన బాధ ఏంటి ఆయనకి. చక్కగా ఆయన వృందావనంలో కూర్చొని జపం రోజు చేసుకుని ఉన్నారు, ఆయన చక్కగా ఆయనకు ప్రసాదం దొరుకుతుంది, రాధా దామోదర ప్రసాదం దొరుకుతా ఉంది. సో ఆయన చక్కగా అక్కడ ఉండొచ్చు కదా, అది కూడా 70 ఏళ్లప్పుడు అంత కష్టం ఎందుకు తీసుకున్నారు? కృష్ణ భక్తి అందరికీ పంచిపెట్టాలని. ఎందుకు పంచిపెట్టాలనుకున్నారు? కృష్ణ భక్తి మనల్ని ఏం చేస్తుంది, ఈ యొక్క మృత్యువు నుంచి పాప భావాల నుంచి బయటకు తీస్తుంది కాబట్టి అందుకోసం ఆయన కృష్ణ భక్తి పంచిపెట్టాలనుకున్నారు. ఇండియాలో కృష్ణ భక్తి పంచిపెట్టడం కష్టం కాదు, కానీ అమెరికాలో పంచిపెట్టడం ఇంకా కష్టం, ఎందుకంటే వాళ్ళ కల్చరే తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఎంత ఆయనకి దయ ఉంటే తప్ప ఆయన చేస్తారు. కాబట్టి కృష్ణ భక్తులు అంటే ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తులు అనుకోకూడదు. వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఊరికనే పక్కన పెట్టేయకూడదు, వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని సీరియస్ గా తీసుకోవాలి, వాళ్ళకి శరణాగతి పొందాలి. కృష్ణ భక్తుల యొక్క శరణాగతిని మనం పొందాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కృష్ణ భక్తులు ఎలా ముందుకెళ్ళగలుగుతాను, దయచేసి నాకు చెప్పండి అని ప్రశ్న వేయాలి. అంతే, అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి కాదు. అలా అయితే మనం పాపభావాల్లోనే ఉండిపోతాం. పునరపి మరణం, పునరపి జననం, జఠరది గమనం, అంతే. ఈరోజు మానవ జన్మ, రేపు కుక్క జన్మ, ఇంకో రోజు ఇంకో జన్మ, ఇంకో జన్మ వస్తుంది, అంతే. కాబట్టి కృష్ణ భక్తుల్ని మనం ఇన్సల్ట్ చేయకూడదు. ఇన్సల్ట్ చేయడం ఏంటి, కృష్ణ భక్తుల్ని చాలా గౌరవించాలి. ఎందుకు కృష్ణ భక్తుల్ని గౌరవించాలి, వాళ్ళు కృష్ణుణ్ణి వాళ్ళ హృదయంలో పెట్టుకుని ఉన్నారు. వారు కావాలనుకుంటే మనకి కృష్ణుణ్ణి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని ఇవ్వడం ఈజీ, కృష్ణుణ్ణి ఇవ్వడం మాత్రం చాలా కష్టం. డబ్బు ఉండేటువంటి వాడు డబ్బు ఇస్తాడు, పొలిటీషియన్ అయితే నీకు పదవి ఇచ్చేస్తాను పో అంటాడు వాడు. కానీ కృష్ణుని ఎవడైనా ఇవ్వగలడా? కృష్ణుడు ఎవడు ఇవ్వలేడు. కానీ కృష్ణుడు ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరి దగ్గర అయితే కృష్ణుని ఉంటాడో వాళ్ళు కృష్ణుని వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారు. అందుకే ఆచార్యులు మనకి చెప్తున్నారు, కృష్ణ సే తోమార కృష్ణ దీతే పారో, కృష్ణ సే తోమార కృష్ణ దీతే పారో. కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడయ్యా, ఓ వైష్ణవ ఆచార్య, కృష్ణుడు నీ దగ్గర ఉన్నారు కాబట్టి కృష్ణ దీతే పారో, నువ్వు కృష్ణుని నాకు ఇవ్వగలవు, నీకు ఆ శక్తి నీ దగ్గర ఉంది కాబట్టి నేను చేయాల్సిందేంటి, నీకు శరణాగతి నేను పొందాలి. కాబట్టి కృష్ణ భక్తుల్ని మనం సాధారణమైనటువంటి వ్యక్తులుగా తీసేపడకూడదు. ఈ ప్రపంచంలో ఎందుకు దుఃఖాన్ని అందరూ అనుభవిస్తున్నారంటే వాళ్ళకి కృష్ణ భక్తుల యొక్క వాల్యూ తెలియదు కాబట్టి. వాళ్ళకి అందరూ కూడా ఎవరు హీరోలు అనంటే వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి హీరోలు, సినీ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి హీరోలు కాబట్టి. అలాంటి వాళ్ళని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి దుఃఖం కాక ఇంకేమొస్తుంది? కృష్ణ భక్తుల్ని హీరోగా పెట్టుకునేవాడు ఎవడున్నాడా? లేడే. మనం కృష్ణ భక్తుడైనటువంటి గొప్ప ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదులు అని రోజు మనం పూజ చేస్తాం రోజు కాబట్టి కాస్త పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం. ఇంత డిస్టర్బ్డ్ ప్రపంచంలో కూడా కాస్త పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం ఎందుకు, ఆయన కృష్ణుని మనకి ప్రతిరోజు ఇస్తున్నాడు కాబట్టి. కాబట్టి కృష్ణ భక్తుల్ని ఊరికి నేను నిందించడం, కృష్ణ భక్తులు అంటే వాళ్ళు చెప్పినటువంటి సూచనని సరిగ్గా తీసుకోకపోవడం అది అపరాధం అవుతుంది. కాబట్టి మనం మందిరంకి వస్తున్నాము, కృష్ణ భక్తుల మాటలు వింటున్నాము అని అంటే దాన్ని ఆచరించడానికి మనం సిద్ధపడాలి. ఏదో ఊరికి ప్రసాదం కోసం ఉండకూడదు. ఎప్పుడవుతుందా క్లాస్, ఎప్పుడవుతుందా క్లాస్, ఎప్పుడవుతుందా మహాప్రసాద గోవింద్ ఎప్పుడు చెప్తారా అని ఆలోచన చేయకూడదు. మనం టెంపుల్కి వస్తున్నామనంటే కృష్ణ భక్తులు చెప్పినటువంటి మాటలు సీరియస్గా తీసుకొని జీవితంలో ఆచరణ పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఊరినే వీళ్ళు ఇలాగే చెప్తారులే, మన బాధలు మనకున్నాయిలే, వీళ్ళకేముంది చెప్పేవాడికి వినేవాడు లోకు అంటారు. అలాగే ఈయన ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, మాకు కష్టాలు ఆయనకేం తెలుసు, మనందరి కష్టాలు వాళ్ళకి భగవద్గీత కృష్ణుడికి తెలీదు, కృష్ణుడికి తెలిసినా కూడా ఇలా చెప్తున్నాడు అని అంటే ఆ చెప్పడం ద్వారా అవి చేయడం ద్వారా కష్టాలని పోతాయనే చెప్తున్నాడు కృష్ణుడు. కానీ మనం ఎలాంటి వాళ్ళం, కృష్ణుణ్ణి మనం సాక్షాత్కరించుకొని కూడా కృష్ణుడి నుంచి కష్టాలు అడుగుతున్నాం. మనం ఒక ఆమెమో అడవిలో ఇలా నడుచుకుంటూ వెళ్తుందంట, ఆ నెత్తి మీద పెద్ద కట్టెలతో ఉండేటువంటి గంప ఒకటి ఉందంట, పొరపాటున ఏదో రాయి తన్నేసి కట్టెలతో ఉండేటువంటి గంప కాస్త కింద పడిపోయిందంట. పాపం ఏడుస్తూ కూచుంది, ఏడుస్తూ కూర్చొని కృష్ణుని ప్రార్థించింది. కృష్ణుని ప్రార్థించి కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడంట ఆమెకి. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదయ్యా, నా నెత్తి మీద ఇంత పెద్ద గంప ఉంది, దాంట్లో పెద్ద కట్టెలున్నాయి, అది నేను నడుస్తూ కింద పడిపోయింది, మరి ఏం చేయమంటావమ్మా అని అడిగాడంట కృష్ణుడు. ఏం లేదు, ఆ కట్టెల్ని ఆ బుట్టలో పెట్టేసి నా నెత్తి మీద పెట్టు అందంట. మూర్ఖురాలు కాదు, కృష్ణుడే స్వయంగా ప్రత్యక్షమైతే కింద పడిపోయిన నెత్తి మీద ఉండేటువంటి భారాన్ని మళ్ళీ నెత్తి మీద పెట్టమంది. మనం కూడా అదే అడుగుతున్నాం, లక్షలు ఈ స్వామి, డబ్బులు ఈ స్వామి, లేకపోతే గృహం కావాలి, లేకపోతే బిల్డింగ్లు కావాలి, ఈ భారం ఎవడు మోస్తాడు రా బాబు, ఉన్నదే పెద్ద భారం, దాని మీద ఇంకా భారం. అంటే మనకి కృష్ణుడి నుంచి ఏం కోరాలో మనకి తెలియడం లేదు. మనకి కృష్ణుడు తలంచుకుంటే మనల్ని ఈ భౌతిక బంధాల నుంచి వెంటనే విముక్తిని చేసి మనల్ని వైకుంఠానికి తీసుకెళ్లగలుగుతాడు. కానీ మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వేసి 10 లక్షలు కోరుతున్నాం. 10 రూపాయలే బరువు ఉంటే 10 లక్షలకి ఎంత బరువు ఆలోచించండి. కాబట్టి మనం కృష్ణ భక్తుల దగ్గరికి లేదా కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి భావనతో వెళ్ళకూడదు. భారాన్ని తగ్గించాలనే భావంతో వెళ్ళాలి, కానీ భారాన్ని పెంచుకునే భావంతో మనం వెళ్ళకూడదు. సో ఈ రకంగా మనకేం తెలుసులే వాళ్ళకేం తెలుసులే మా బాధలు అని అనుకోవడం తప్పు. వాళ్ళకి మన బాధలు తెలుసు కాబట్టే మన బాధల నుంచి మనకు విముక్తుల్ని చేయాలని వాళ్ళు పట్టుదలతో ఈ ప్రచారం అంతా కూడా చేస్తున్నారు, కృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే మనల్ని సుఖాన్ని తీసుకొచ్చేది ఏమైనా ఉంటే అది కేవలం కృష్ణ భక్తే. కృష్ణ భక్తి తప్పితే వేరేది కూడా ఈ ప్రపంచంలో సుఖాన్ని తీసుకురాలేదు, శాంతిని తీసుకురాలేదు. అది ఎవరు చెప్తున్నారు? స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో చెప్తున్నాడు. ఏమని? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా తిష్టతి. ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జున తిష్టతి. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవిలో హృదయంలో నేను ఈశ్వరుడుగా పరమాత్మ రూపంలో తిష్టతి కూర్చునున్నాను. మరి కృష్ణుడు మనకి శ్రేయోభిలాషి. ఇవన్నీ కనుక మనం తెలిసినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది కృష్ణుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో, మనల్ని ఇక్కడి నుంచి తప్పించాలని ఎంత ఆయన పరితపిస్తూ ఉన్నాడో మనకి తెలుస్తుంది. దానికి కావాలి ఏమిటి అనంటే కృష్ణుడి మీద కాస్త నమ్మకం కావాలి. అంతేకాని భౌతిక వాంఛల వెనక మనం పరిగెడుతూ ఉంటే మనకి కృష్ణుడి మీద మనకి నమ్మకం ఉండదు, కృష్ణుడి యొక్క ప్రేమ మనకి తెలియదు. కాబట్టి ఫైనల్ గా మనం మాట్లాడుకునేది ఏమిటంటే కృష్ణ భక్తుల్ని మనం వదలకూడదు, కృష్ణ భక్తుల పాదాలను ఎప్పుడు కూడా మనం వదలకూడదు. కృష్ణ భక్తుల నుంచి నిరంతరము మనం వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళ సూచనలు మనం పాటించాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. అప్పుడే మనకి ఈ యొక్క ముక్తి కలుగుతుంది, ఈ భౌతిక బంధాల నుంచి ముక్తి కలుగుతుంది. లేకపోతే చాలా చాలా తాపత్రయం పొందాల్సిందే. ఈ తాపత్రయం అనేటువంటిది కేవలం మానవ జన్మలోనే కాదు, అన్ని జన్మల్లోనూ కూడా ఈ తాపత్రయం పొందాల్సిందే. సో అది ఈరోజు కాస్త. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ, మనం అన్ని కృష్ణుడికి అర్పించాలని చెప్పారు కాదు, మరి మనం రోజు హరే కృష్ణ జపం చేస్తున్నాం, మనం జపాన్ని ఎలా కృష్ణుడికి అర్పించాలి?
జపాన్ని కృష్ణుడికి ఎలా అర్పించాలి?
అవును,
జపం చేసేటప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఇది కృష్ణుడికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కృష్ణుడికి ఆనందం కలిగించేది ఏదైనా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనకి కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరినామాన్ని చేయమని మనకు చెప్పారు. అది మరి ఆయనకు ఆనందం కలిగించకపోతే ఎందుకు చెప్తారు మనకి? అంటే మనం చేసేటువంటి హరినామాన్ని కృష్ణుడికి అర్పించాలి. అంతేకాకుండా హరినామం వల్ల కలిగినటువంటి సదుపాయాలను కూడా కృష్ణ భక్తికే ప్రచారానికే ఉపయోగించాలి. అది నిజంగా హరినామాన్ని కృష్ణుడికి అంకితం చేయడం. అంటే మనం హరినామం చేయడం వల్ల ఏమవుతుంది? మనకి కొన్ని సౌకర్యాలు కలుగుతాయి, మైండ్ కాస్త పీస్ఫుల్ గా ఉంటుంది, మనం ఉండేటువంటి సాంగత్యం కాస్త మంచి సాంగత్యంలో ఉంటాం, అందరూ కూడా మనకి రెస్పెక్ట్ఫుల్ గా మనకు ఉంటారు, ఎవరు కూడా స్లాంగ్ లాంగ్వేజ్ ఉపయోగించరు. సో ఈ రకంగా మనకు కొన్ని ఫెసిలిటీస్ కలుగుతాయి. ఆ ఫెసిలిటీస్ ని మనం భోగించడానికి కాకుండా కృష్ణ భక్తి ప్రచారం చేయడానికి మనం వాటిని ఉపయోగించాలి. ఆ రకంగా మనం కృష్ణ భక్తిని నామం యొక్క రిజల్ట్స్ ని మనం ఉపయోగించవచ్చు అన్నమాట. కృష్ణ భక్తి చేసేటువంటి వాళ్ళకి బోల్డ్ అనే ఫెసిలిటీస్ వస్తాయి. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు, నమస్కారాలు పెడతారు, కొంతమంది భక్తులకి ప్రణామాలు చేస్తారు, కొంతమంది వచ్చి ఫ్రూట్స్ ఇస్తారు. 100 మంది ఇచ్చిన ఫ్రూట్స్ తింటే ఇంకేమవుతాడు వాడు? కాబట్టి ఏం చేయాలి? అవి వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. నేనే చాలా గొప్పవాడిని అని అనుకుంటే వాడు పతనానికి చేరువవుతాడు అన్నమాట. సో ఈ రకంగా కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా, అందుకే వాళ్ళు తమ కోసం ఏది ఆశించకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు, వచ్చేటువంటి ఫలితాలన్నింటినీ కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనం చేయవచ్చు. ఇంకా
హరే కృష్ణ Prabhuji, you told we have to show respect towards the Krishna Bhaktas.
Yes.
My question is, how do you identify who is a true Krishna Bhakta and who is not?
Ayana prashna enti ante manam Krishna Bhaktulki manam respect ivali gauravinchali ani antunnaru kada, mari Krishna Bhaktulu evaro gurtinchadam ela? Chaala sulabham. Krishna Bhaktulni gurtinchadam ela? Taagubodini gurtinchadam ela? ఎగ్జాంపుల్, తాగుబోతుని ఎలా గుర్తించగలుగుతాం? వాడు ఎప్పుడు తాగుతూ తుల్లుతూ ఉంటాడు కాబట్టి వాడిని గుర్తించగలుగుతాం. అలాగే కృష్ణ భక్తులు కూడాను తాగుతూ తుల్లుతూ ఉంటారు. వాళ్ళు ఏం తాగుతారు? హరినామాన్ని తాగుతారు. ఆ హరినామం తాగుతూ తుల్లుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు కీర్తనలు కృష్ణ భక్తులు. అంతేకాదు కృష్ణ భక్తుల సాంగత్యంలోకి మనం వచ్చాము అని అంటే మనకి కృష్ణుడి మీద ప్రేమ అట్రాక్షన్ పెరుగుతూ ఉంది. అది మనకు ఒక సైన్ అనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు కృష్ణ భక్తులు అని అర్థం చేసుకోవచ్చు. ఎలా అయితే తాగుబోతుల సాంగత్యంలో తాగాలనేటువంటి బుద్ధి మనకి పెరుగుతుందో, కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణుడికి సేవ చేయాలనేటువంటి బుద్ధి మనకి పెరుగుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫలానవాడు కృష్ణ భక్తుడు అని. ఇజ్ ఇట్ డిఫికల్ట్? వెరీ సింపుల్. సో ఈ రకంగా మనం కృష్ణ భక్తుల సాంగత్యాన్ని కోరుకోవాలి, కృష్ణ భక్తులకు మనం గౌరవించాలి. ఇంకా చాలా ఉన్నాయి లక్షణాలు, కానీ చాలా ఈజీగా తెలుసుకునే లక్షణాలు చెప్పాను.
హరే కృష్ణ ప్రభు, మీరు అది మన హరినామాన్ని ప్రచారం కూడా మనం మామూలుగా వాడాలి అంటే బయట భక్తుల కోసం దాన్ని కూడా ఒక రకంగా వాడాలని చెప్పారు కదా. అయితే మరి వైష్ణవాపరాధాల్లో ఉంది కదా, భగవంతుడి మీద విశ్వాసం లేని వాడికి అభక్తులకి ప్రచారం అది చెప్పకూడదని ఉంది కదా, మరి ఎలా?
అందుకే ఎవరికైతే నమ్మకం ఉందో వాడికి చెప్పు. మనం 10 మందితో మనం మాట్లాడుతున్నాం, 10 మందిలో కొంతమంది 5 ముగ్గురు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, మిగిలిన వాళ్ళని కాస్త పట్టించుకోకుండా మంచిది. ఎందుకనంటే వాళ్ళు వినాలనుకోవట్లేదు, కృష్ణుడి దగ్గరికి రావాలనుకోవట్లేదు. కాబట్టి మన దగ్గర ఉండేదే ఇంత ఎనర్జీ, ఆ ఎనర్జీని మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ మందిరంలో ఎందుకు చెప్తున్నాం, మందిరంకి వస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? కృష్ణుడి మీద కొద్దో గొప్ప నమ్మకం ఉండేటువంటి వాడు వస్తాడు. కానీ మరి బార్కి వెళ్ళి ఎందుకు చెప్పట్లేదు, వ్యభిచార గృహంకి వెళ్ళి ఎందుకు చెప్పట్లేదు, అక్కడికి ఎందుకు వెళ్ళి చెప్పట్లేదు అని అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కృష్ణుడి మీద నమ్మకం ఉండే అవకాశం తక్కువ కాబట్టి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అవకాశం ఎక్కువ కాబట్టి. సో కాబట్టి మనం మనకుండేటువంటి ఎనర్జీని దేనికి ఖర్చు పెట్టాలంటే దీనికి ఖర్చు పెట్టాలి.
ప్రభు, మీరు భౌతిక కర్మ చేసేవాడు కృష్ణుడికి సరెండర్ అయి చేస్తే అది అతనికి అంటుకోదంటున్నారు కదా. కొంతమంది మరి భౌతికవాదులే వారు ఏం ఆశించి చేయట్లేదని చెప్తుంటారు. అఫ్కోర్స్ కొంతమంది ఆశించి కూడా చేయరని అంటుంటారు. మరి వాళ్ళు ఆశించేస్తున్నారు ఆశించేయట్లేదని ఎలా కనుక్కోగలుగుతాం వాళ్ళని?
వాళ్ళ ఇంటికెళ్ళి చూడాలి. భౌతికవాదులు ఆశించి చేస్తున్నారా ఆశించి చేయట్లేదా మనకు ఎలా తెలుస్తుంది? వాడి యొక్క కామము, వాడి యొక్క క్రోధము, వాడి యొక్క మదము ఇవన్నీ కూడా తగ్గుతుంటే వాడు భౌతిక కర్మ చేయట్లేదని తెలుస్తుంది. దీనికి ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ ఉంది. వాడి ఒక ఒక ఒకసారి మేము ఒక బట్టలు కొట్టువాడి దగ్గరికి వెళ్ళాం. బట్టలు కొట్టువాడి దగ్గరికి వెళ్ళి డొనేషన్ కోసం వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ మాకు ఓనర్ ఎవడో తెలీదు. సో ఒక ఆయన కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఒక ఒక ఆమెమో చీరలు 4-5 చీరలు కొనుక్కుందామే. చీరలు కొనుక్కొని ఆ బిల్ ఇచ్చారు ఆమెకి. బిల్లో ఒక 500 4 చీరలు అంటే ఏమో అప్పుడు గుర్తులేదు, 1500 1600 ఎంతో అయింది. సో ఆమెమో ఒక 200 రూపాయలు డిస్కౌంట్ అడిగింది. ఆమె డిస్కౌంట్ అడిగితే వీడేమన్నాడు, అబ్బే ఓనర్ లేరండి డిస్కౌంట్ ఇవ్వలేనండి అన్నాడు. అదేంటి కౌంటర్ దగ్గర కూర్చున్నారు కదా మీరు డిస్కౌంట్ ఇవ్వాలంటున్నారు ఏంటి అని అన్నాడు. ఓనర్ నేను కాదండి అన్నాడు. మరి ఎవరు ఓనరు అని అన్నాడు. వాడు నెత్తిపైనేమో ఫోటోలు ఉన్నాయి, లక్ష్మీదేవి గణేశుడు ఫోటోలు ఉన్నాయి, ఆయన ఓనర్ అని అన్నాడు. అంటే డిస్కౌంట్ తగ్గించడానికి ఆయన ఓనరు, డబ్బులు మాత్రం తీసుకోవడానికి వీడు ఓనరు. మరి నిజంగా ఆ ఓనర్ అయితే నువ్వెందుకు డబ్బులు తీసుకున్నావు, అక్కడే వేయు హుండీలు. అంటే ఆమెను బురిడి కొట్టించడానికి దేవుడు ఓనరు, అంటే దేవుడిని కూడా వాడు ఉపయోగించేసుకుంటున్నాడు వాడు డబ్బుల కోసం. సో అలాంటి వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది నిజంగా వాడు దేవుడు ఓనర్ అంటున్నాడా లేకపోతే తన కోసం వాడు దేవుడు ఓనర్గా చెప్పుకుంటున్నాడా మనకి తెలిసిపోతుంది. తదేం పెద్ద కష్టం కాదు. ఎవడైనా నిజంగా దేవుడే ఓనరు అని అనుకున్నట్లు అయితే వాడు మొత్తం తన దగ్గర ఉండేది అంతా కూడాను కృష్ణుడి యొక్క సేవకి అంకితం చేస్తాడు, కృష్ణ ప్రచారానికే ఉపయోగిస్తాడు, తన జీవితాన్ని అంతా కూడా కృష్ణ ప్రచారానికి ఉపయోగిస్తాడు. ఇవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు, మనకి తెలివితేటలు ఉండాలి. మనం కృష్ణ భక్తులు ఉంటే ఎవరు కృష్ణ భక్తులు తెలుసుకోవచ్చు. ఎలాగైతే మనం తాగుబోతులం అయితే బార్కి ఎవడెవడు ఏ ఏ టైంలో ఎలా వస్తాడో మనకు తెలుస్తుందో, అలాగే మనం కృష్ణ భక్తులం అయితే కృష్ణ భక్తుల లక్షణాలు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ముందు మనం కృష్ణ భక్తులు అవ్వాలి, అప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎవరు కృష్ణ భక్తులు, ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇంకేమన్నా ప్రశ్నలు?
హరే కృష్ణ.
ఎవరు?
ఇతర దేవతలకు భక్తులే, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించే వారు నిజంగా నన్నే పూజించరు, కానీ వారు దాన్ని తప్పు మార్గంలో చేయదురు అని రాసి ఉంది కదండి గీతలో. అది తప్పు మార్గం అని ఏ ఉద్దేశంతో కృష్ణుడు చెప్పాడు? తప్పు మార్గం చేయదురు అని రాసి ఉంది గీత శ్లోకంలో.
ఇతర దేవతలను పూజించేటువంటి వాళ్ళు
నిజంగా నన్నే పూజించరు,
నిజంగా నన్నే పూజించరు అని అంటే అర్థం ఏమిటి అంటే కమిషన్ అంతా కూడా కృష్ణుడికే వస్తుంది ఫైనల్ గా. ఎందుకంటే వాళ్ళు దేవతలందరూ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ కాదు. వాళ్ళు దేవతలందరూ కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇతర దేవతలకు పూజించినా కూడా ఆ ఫలితం ఫైనల్ గా కృష్ణుడికి కొంత చేరుతుంది, మొత్తం చేరదు. ఎందుకు మొత్తం చేరదు? వీళ్ళ కమిషన్ వాళ్ళు ఉంచుకొని మిగిలిన కమిషన్ ఇస్తారు కృష్ణుడికి. అదే శుద్ధ భక్తులు అనుకోండి, వాళ్ళు కమిషనే ఉంచుకోరు, మొత్తం వచ్చినంత కూడా తీసుకెళ్లిపోతారు అనమాట, ఎవరికి? కృష్ణుడికి ఇచ్చేస్తారు. కాబట్టి అందుకే కృష్ణుడు ఏమన్నాడు, అది తప్పు మార్గం అన్నాడు. అంతేగాని నా భక్తుల్ని పూజించేటువంటి వాడు తప్పు మార్గంలో ఉన్నాడని ఎప్పుడు అనలేదు కృష్ణుడు. కృష్ణుడు ఏమంటున్నాడు, ఇంకా నన్ను పూజించే బదులు నా భక్తుల్ని ఎవడైతే పూజిస్తాడో వాడు నిజమైనటువంటి భక్తుడు నాకు అని అంటాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడికి అంత నమ్మకం, ఎవరి మీద? ఆయన భక్తుల మీద అంత నమ్మకం. వాళ్ళకేమైనా ఇస్తే వాళ్ళు వాళ్ళకు ఉంచుకోరు, వాళ్ళు నాకు వెనక్కి మొత్తం ఇచ్చేస్తారు. అదే దేవదేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళ కమిషన్ వాళ్ళు ఉంచుకొని మిగిలింది ఇస్తారనమాట కృష్ణుడికి. కాబట్టి దేవదేవతలను పూజించే బదులు కృష్ణ భక్తుల్ని పూజించడం బెటరు. కానీ కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా నన్ను పూజించనడే, కృష్ణ భక్తుడు ఏమంటాడు, కృష్ణునే పూజించు అంటాడు. అది కృష్ణ భక్తుడి యొక్క లక్షణం. ఇప్పుడు అర్థమైందా? మరి బా దేవదేవతలను పూజిస్తారా?
లేదండి, కృష్ణుని.
హరే కృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు?
హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు దేవదేవతలు శివుడు బ్రహ్మ వీళ్ళు కూడా వైష్ణవులే కదా?
అవును,
విష్ణు భక్తులే కదా. మరి వాళ్ళని పూజించిన మరి అది కూడా అప్పుడు మరి మీరు మొత్తం వెళ్ళదు అన్నారు కదా?
వాళ్ళని పూజించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడ కూడా వాళ్ళని పూజించమని చెప్పలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక స్పెసిఫిక్ కోరికతో వెళ్ళొచ్చు. ఏమిటా స్పెసిఫిక్ కోరిక? కృష్ణుడి మీద నాకు ప్రీతి పెరగడానికి మీరు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి మనం అడగవచ్చు. వాళ్ళు కూడా వైష్ణవులు కాబట్టి. అంతేగాని వాళ్ళనే దేవాదిదేవుడిగా పూజించకూడదు. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే దేవదేవతల భక్తులు ఉన్నారో వాళ్ళు దేవదేవతల భక్తుల్ని ఎలా పూజిస్తున్నారంటే వాళ్ళని దేవదేవతలుగా గుర్తించి పూజించట్లేదు. వాళ్ళని ఏమనుకుంటున్నారు, వాళ్ళు వాళ్లే దేవాదిదేవుడు అని పూజిస్తున్నారు. నవగ్రహాల చుట్టూ రోజు తిరుగుతూ ఉంటారు వీళ్ళు, కానీ నవగ్రహాలే కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి నవగ్రహాల చుట్టూ మనం ఎందుకు తిరగాలి? మనమే డైరెక్ట్ గా కృష్ణుడి చుట్టూ తిరగచ్చు కదా. మనమేమనుకుంటున్నాం, నవగ్రహాలే దేవాదిదేవుడు అనుకుంటున్నాం, వాళ్లే గొప్ప అనుకుంటున్నాం. పెద్ద కంపెనీ ఉందనుకోండి, బంట్రోతికి ఎవడు గొప్ప? క్లర్క్ గొప్ప. ఆ క్లర్క్కి ఎవడు గొప్ప? వాడి మీద ఉండే ఒక మేనేజర్ గొప్ప. వాడికి ఇంకెవడు గొప్ప? వాడి మీద ఉండేటువంటి పెద్ద మేనేజర్ గొప్ప. ఫైనల్ గా ఎవడు పెద్ద గొప్పవాడు? కంపెనీ ఓనర్. ఆ కంపెనీ ఓనర్ గురించి వీడికేం తెలుసు? బంట్రోతికి తెలియదు. వాడికి తెలిసిందల్లా వాడి జీవితంలో ఎక్కడికైనా ఎదగాలంటే నేను ఎక్కడికి ఎదగాలి? క్లర్క్ పోస్ట్కి ఎదగాలి అనుకుంటాడు అంతే. సో ఈ రకంగా మనకి దేవాదిదేవుడి గురించి సరిగ్గా తెలిస్తే ఈ దేవదేవతల గురించి పూజించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వాళ్ళని పూజించినా కూడా ఒకవేళ వాళ్ళకి అలాగని చెప్పి మనం వాళ్ళకి అగౌరవపరచకూడదు. అది చాలా చాలా అపరాధం. అది దేవదేవతల్ని మనం అగౌరవపరచరాదు. బ్రహ్మ శివుడు ఇలాంటి దేవదేవతల్ని మనం అగౌరవపరచకూడదు. వాళ్ళని భక్తితో నమస్కరించాలి, కానీ మన ఫోకస్ ఎప్పుడు కూడా కృష్ణుని మీద. ఎందుకు? కృష్ణుడు అహం ఆదిర్హి దేవానాం, సర్వదేవతలకి కూడా ఆయనే ఆది కాబట్టి. ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు?
హరే కృష్ణ ప్రభుజీ, ఒక శ్లోకం చెప్తాను. సచ్చిదానంద రూపాయ విశ్వపత్రాది హేతవే తాపత్రయ వినాశ శ్రీకృష్ణ వయన్నం. ఇలా మీరు తాపత్రయం గురించి చెప్పారు, తాపత్రయం గురించి చెప్పారు మీరు.
ఏంటి
తాపత్రయం?
తాపత్రయం.
మిగతా శ్లోకం గురించి పూర్తిగా చెప్పండి.
నాకు శ్లోకం తెలియదు, నేను వినలేదు ఆ శ్లోకం.
సచ్చిదానంద రూపాయ,
సచ్చిదానంద రూపాయ
విశ్వపత్రాది హేతవే, విశ్వపత్రాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
ఇంకా అందులోనే ఉంది కదా, శ్రీకృష్ణుడు తాపత్రయాన్ని మనల్ని తాపత్రయం నుంచి దూరం చేసేటువంటి వాడు, ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఆయన యొక్క రూపం ఎలాంటిది అంటే మనలాంటి రూపం కాదు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకి భౌతికమైనటువంటి రూపం ఉండదు, ముసలివాడు అయిపోడు. సత్ చిత్ ఆనందము, ఆయన యొక్క శరీరం ఎలాంటిదంట? సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటిది, సంపూర్ణమైనటువంటి ఆనందంతో నిండినటువంటి శరీరము. ఆ సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడు మనల్ని అందరినీ కూడా తాపత్రయం నుంచి ఉద్ధరిస్తాడు అని చెప్తున్నారు ఆ శ్లోకంలో.
హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, ప్రశ్నలు లేకపోతే కాసేపు కీర్తన చేసి ప్రసాదం తీసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.